మార్క్స్ని చాలా బాగా తీసుకొచ్చి పెట్టారు. లక్కీగా ఎర్త్ మనకు అడ్డు తగలేదు. ఎర్త్ అడ్డు తగలేదంటే ప్రస్తుతానికి కరెంట్ ఉంది, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అవి మనకి అడ్డు తగలేదు. లక్కీగా నేను చెప్పదలుచుకున్నది కూడా చెప్పగలిగాను అని అనుకుంటున్నాను నేను. అంటే ఏంటి గ్రహం? మెర్క్యూరీ. ఇది అర్థం చేసుకోండి ముందు మీరు స్టెప్ వైజ్ హౌ మన జీవితంలోని ఈ చక్రీయ గమనము ఎలా ఉంటుంది. ఈ చక్రీయ గమనాన్ని షట్చక్ర జాగరణ అన్నారు. సహస్రారము ప్లస్ 6. దీని గురించి రేపు నేను మీకు చాలా విశదంగా చెప్తాను నేను. కానీ ఇవాళ చెప్పినటువంటి మాటల్ని మీరు నోట్ చేసుకుని మనస్సులో అనుకోకపోతే రేపు నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను. ఆత్మ అనిస్తే పిత్రవాచో నివర్తంతి అప్రాప్య మనస సహస్థితికి మీరు అప్పుడే చేరిపోతారు. ఏం చెప్పానో తెలియదు కనుక ఇవాళ చెప్పింది టూకీగా చెప్తాను నేను. మొట్టమొదట నేను ఏం చెప్పాను అంటే పరావిద్య అర్థం చేసుకోవటానికి బుద్ధిని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. బుద్ధిని ఉపయోగించుకోవటం నేర్చుకోవటం అంటే స్టాప్ క్వశ్చన్, చెప్పింది అర్థం చేసుకోవటానికి రిసీవ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి తప్ప ఇదేంటి అదేంటి ఇదేంటి అదేంటి అనేటటువంటి క్వశ్చన్ వద్దు. తర్వాత ఏం చెప్పాను, గురువు సర్వాంతర్యాన్ని, గురువు సర్వజ్ఞుడు, గురువు సర్వసమర్థుడు కనుక మనం ఆయన పేరు ఉచ్చారణ చేస్తేనే ఆమ్ని ప్రజెంట్ ఆమ్నిషియంట్ ఆమ్ని పోటెంట్ అయినటువంటి ఆ శక్తి ఈ విషయాన్ని అవగాహన చేసుకోవటానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని మనకి ఈ క్షణంలోనే ఇస్తుంది. మీరు ఎక్కడో వెళ్ళి వెతుక్కోక్కర్లేదు. దాని తర్వాత 3 పాయింట్స్ చెప్పాను నేను కేవలము. ఏంటా 3 పాయింట్స్ చెప్పగలరా మీరు ఎవరైనా? ఇంతవరకు చెప్పిన తర్వాత 3 పాయింట్స్ చెప్పాను నేను. లోగోస్, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ట్రినిటీ, అది రేపు ఎలా పనిచేస్తుందో చెప్తాను నేను. ఆ ట్రినిటీ మన శరీరంలో ఎలా పనిచేస్తుందో, బయట ఎలా పనిచేస్తుందో చెప్తూ దాని ద్వారా మనం పునర్జన్మకి ఎలా వెళ్తాము. పునర్జన్మకి వెళ్ళటానికి కావలసినటువంటి కేంద్ర బిందువులు, పునర్జన్మకు కావలసినటువంటి కేంద్ర బిందువులు ఇవి. ఇవి మళ్ళీ గుర్తుంచుకోండి, 5 కోశాలైన గుర్తుంచుకోండి. నేను థియోసాఫికల్ సొసైటీలో ఇచ్చినటువంటి సైకిల్స్ రౌండ్స్ వాటి గురించి నేను చెప్పటం లేదు. థియోసఫిస్ట్స్ ఎవరైనా ఇక్కడ ఉండి ఈ శబ్దాలు వాళ్ళు విని ఉంటే వాళ్ళకి స్మృతి లబ్ధ చేయటానికి నేను చెప్పాను తప్ప మిగతా మనకు అనవసరం. 5 కోశాల గురించి మీరు గుర్తుంచుకోండి. స్థూల శరీరము అన్నమయ కోశము, ప్రాణమయ శరీరము కామమయ శరీరము, మనోమయ కోశము మనస్సు. దీన్ని మళ్ళా 2 భాగాలుగా చేసాం, అబ్స్ట్రాక్ట్ మైండ్, ప్రాక్టికల్ సాలిడ్ మైండ్. దీని తర్వాత ఇంట్యూషన్ విజ్ఞానమయ కోశము, దీని తర్వాత ఆత్మ ఆనందమయ కోశము. ఈ 5 కోశాలు, ఈ 6 చక్రాల ద్వారా జన్మ జన్మాంతరాలలో మృత్యుకి పాల్పడి మళ్ళా కొత్త జన్మ ఎలా ఉంటుంది అన్నది రేపటి టాపిక్. స్వస్తి. విద్యకి ఈ మూడు లోకాలలో భూ భువః స్వః లేకపోతే జాగ్రత్త స్వప్న సుషుప్తి వీటిలో మనకి కావలసినటువంటి క్రియాకలాపాలు నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తిని కావలసినటువంటి ఆహారాన్ని సంపాదించుకోవటానికి అపరావిద్యలు నేర్చుకుంటాం మనం. కానీ ఈనాడు ఏమైపోయింది అంటే అపరావిద్యల మీద ఉన్నటువంటి దృష్టి పరావిద్య మీద లేదు. ఆ పరావిద్యను నేర్పటానికి కావలసినటువంటి చేతనత్వాన్ని మన భారతదేశంలో గురువు అన్నాం. కానీ గురువుకి సృష్టికి కారణమైనటువంటి ఆ మూల కారణానికి తేడా లేదు అన్నది మన భారతీయ సంస్కృతి అందజేసినటువంటి ఒక అద్భుతమైన సత్యం. డ్యాన్స్ చేసేవాడికి డ్యాన్స్కి తేడా లేదు, పాట పాడేవాడికి పాటకి తేడా లేదు. అవి రెండు ఏకీకృతం అయినప్పుడే జరిగే సంఘటనలు జరుగుతాయి. అదేవిధంగా సృష్టికర్త యొక్క చేతనత్వముతో ఎవరి ఎవరి చేతనత్వాలు లింకప్ అయి ఉంటాయో వాళ్ళందరూ గురువులే. ఒక క్రూడ్ ఉదాహరణ ఎప్పుడో నేను చెప్తూ ఉంటాను, కెమిస్ట్రీ చదివిన వాళ్ళందరూ కెమిస్ట్లే, డాక్టరీ చదివిన వాళ్ళందరూ డాక్టర్లే, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ ఇంజనీర్సే, ఆధ్యాత్మ విద్య చదివిన వాళ్ళందరూ కూడా గురువులే. ఏ విధమైనటువంటి గురువులు? సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత, ఈ మూడు లక్షణాలు సంపూర్ణంగా కలిగినటువంటి గురువులు. కానీ మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో చేరిన దగ్గర నుంచి వాడిని డాక్టర్ అని అంటాం మనం. తర్వాత వాడు ఎంబీబీఎస్ 5 ఏళ్ళు చేయాలే అంటే ఈ మధ్యకాలంలో స్ట్రైక్లు ఉండకూడదు, ఇంకో రకమైన అవాంతరాలు ఉండకూడదు, రిజర్వేషన్ ప్రాబ్లమ్స్ రాకూడదు, దాని తర్వాత వాడు హౌస్ సర్జెన్సీ కరెక్ట్గా చేసుకోగలగానే దాని తర్వాత మళ్ళీ ఉత్తే ఎంబీబీఎస్ అయితే ఈ కాలంలో లాభం లేదు కదా, ఎంఎస్సీ ఎండీలు చేసుకోవాలి, దానికి మళ్ళా వాడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయాలి, ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సెలెక్ట్ అవ్వాలి. కానీ మొత్తం ప్రాసెస్ ఒక 10 ఏళ్ళు జరిగినప్పటికీ కూడా ఎంబీబీఎస్లో చేరిన మరుక్షణం నుంచి మనం ఎలా డాక్టర్లు అంటాము, అలాగే ప్రతి వాడిని గురువు అంటాం ఆనవాయితీ మన భారతదేశంలో ఆ పంధాలో వెళ్తున్నటువంటి వాడికి. కానీ ఆ పంధాలో వెళ్తున్నటువంటి వాడికి గురువుకి ఎంత తేడా ఉంటుంది అంటే ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది అని ఇంకా మాకు కౌన్సిలింగ్ జరగలేదు అన్న స్టూడెంట్కి కౌన్సిలింగ్ జరిగిపోయి ఎంబీబీఎస్లో జాయిన్ అయిపోయి 7 ఏళ్ళు చదువుకుని మళ్ళీ ఎంఎస్సి చేసి మళ్ళీ ఎండీ చేసి డిఎం చేసినటువంటి వ్యక్తి స్థాయిలో ఎంత తేడా ఉంటుందో సాధకుడిలో ఈనాడు ఉన్నటువంటి గురువుల్లో ఆ పరమ గురువులకి మధ్య అంత తేడా ఉంటుంది. అది గ్రహించండి అని చెప్పటానికి ఈ శ్లోకం మనం చదువుతాం. ఇప్పుడు కూడా గురువుని మనం గుర్తించడానికి వీలుగా ఎలాంటి వాళ్ళని మనం గురువు అనాలి ఆధ్యాత్మిక జగత్తులో, గురువు బ్రహ్మ సర్వజ్ఞుడైనటువంటి వాడు, ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ ఆమ్నిప్రెజెంట్, వాళ్ళను మాత్రమే మనం గురువు అంటాం. ఓ సిద్ధిసాయి చరిత్ర చదివిన, ఓ సత్యసాయి చరిత్ర చదివిన, ఓ సివివి గారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చూసిన, బ్లావెట్స్కి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చూసిన, యానీ బెసెంట్ జీవితంలో జరిగిన సంఘటనలు చూసిన, లెడ్ బీటర్లో జరిగినటువంటి జీవితంలో సంఘటనలు చూసిన మీకు ఈ సర్వజ్ఞత్వము అనేక విధాలు కనిపిస్తూ ఉంటుంది. డిగ్రీ డిఫరెన్స్లో కొందరికి సర్వజ్ఞత్వం ఎక్కువగా ఉంటుంది, కొందరికి సర్వజ్ఞత్వం తక్కువగా ఉంటుంది. కానీ గురువు అన్నవాడికి ఖచ్చితంగా ఈ మూడు లక్షణాలు ఉండాలి: సర్వజ్ఞత్వం ఉండాలి, సర్వవ్యాపకత్వం ఉండాలి, సర్వసమర్థత ఉండాలి. దాన్నే మనం గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవుడు మహేశ్వర. కానీ ఈ మూడు లక్షణాలు ఉన్నాక చాలా చోట్ల ఏమవుతుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, మర్డర్ చేసినా కూడా అతను దాన్ని పార్డన్ చేయగలిగేటటువంటి శక్తి ఉంటుంది. కానీ అతను ఆ పార్డన్ చేయటానికి కూడా ఎవరిని పడితే వాళ్ళకి ఆ పార్డన్ ఆ క్షమ ఇచ్చేటటువంటి హక్కు ఉండదు. దానికి కూడా కావలసినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి. కానీ గురువు ఉన్నాడే సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి గురువు ఏ నియమానికి లోను కాడు, అతీతుడుగా ఉంటాడు పరమేశ్వర. ఎలా ఉంటాడు, ఏ నియమానికి లోను కాకుండా అన్నదానికి మనం రెండో శ్లోకం జరుగుతాం. ఇవాళ మనం ఈ రెండో శ్లోకాన్ని తీసుకుని సీక్రెట్ డాక్ట్రిన్లో ముఖ్యంగా యానిబెసెంట్ గురువు గురించి ఏం చెప్పిందో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ఆ గురువు యొక్క చేతనత్వం ఎలా ఉంటుంది అంటే అఖండంగా ఉంటుంది. ఒక చీమ యొక్క చేతనత్వం నుంచి ఆ బ్రహ్మ యొక్క చేతనత్వం వరకు ఆ బ్రహ్మ భవనాల్లోకి మొత్తము ఆ చేతనత్వంలో కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది గురువు యొక్క చేతనత్వంలో. ఆ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్నే మనము ఇంకొక భాషలో గాడ్ అని పిలుస్తాం, ఈశ్వరుడు అని పిలుస్తాం, భగవంతుడు అని పిలుస్తాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన. ఆ స్థాయిని ఎవరైతే చూశారో, ఎవరైతే ఆ స్థాయిని అందుకోగలిగారో, ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తులందరికీ కూడా నమస్కారము. ఇక్కడ కొన్ని చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నవి. యానిబెసెంట్ ఎన్షియంట్ విజ్డమ్ అనే బుక్ రాసింది, అందులో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్తుంది పురాణాల గురించి. ఇంకొక చిన్న కథ, ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడు యొక్క కొడుకు, శివభక్తుడు హిరణ్యకశ్యపుడు, బ్రహ్మ యొక్క భక్తుడు, అంత తపస్సు చేసుకుని బ్రహ్మ దగ్గర నుంచి వరాలు పొంది విష్ణువు ఎక్కడ అని వెతుకుతాడు మూడు లోకాలలో. మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే, మనం రిపీటెడ్గా మూడు లోకాలు అనేటటువంటి పదం వాడతాం. మూడు లోకాలలో మీరు వెతికితే విష్ణువు కనిపించడు. మూడు లోకాలలో కనిపినప్పుడు విష్ణువే కనిపించకపోతే విష్ణువు యొక్క చేతనత్వముతో పాటు కలిసి బ్రహ్మ శివస్వరూపము కలిగినటువంటి గురువుని మీరు ఎలా గుర్తిస్తారు? విష్ణువుని మీరు గుర్తించలేరు. హిరణ్యకశిపుడు లాంటి తపస్వి, మామూలు తపస్వి కాదు, నేను ఎలా చనిపోవాలో బ్రహ్మదేవుడికి కండిషన్స్ పెట్టాడు. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇటు మనిషి చేత చావకూడదు, అటు జంతువుల చేత చావకూడదు, ఇంట్లో చావకూడదు, ఇంటి బయట చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు. వాడు ఎన్ని రకాల కండిషన్స్ ఊహించుకోగలిగాడో అన్ని రకాలైనటువంటి కండిషన్స్ ఊహించుకుని బ్రహ్మ దగ్గర నుంచి హీ స్నాచ్డ్ ది బ్లెస్సింగ్స్, లాక్కున్నాడు. బ్రహ్మదేవుడు ఏమి ఇష్టపడే ఇవ్వలే అక్కడ. అటువంటి వాడికి కూడా విష్ణువు కనిపించలే అక్కడ. నేను ఎదుగుతున్నాను, ఎక్కడ నాకు కనిపించలేదు అంటాడు ఐదేళ్ల పిల్లవాడు ప్రహ్లాదుడు. వాడికి నిరంతరం కనిపిస్తూనే ఉన్నాడు విష్ణువు. ఇంచేత నిరంతరం కనిపిస్తూ ఉన్నాడు విష్ణువు, మనం కొన్ని పదాలు వాడుతాం తప్ప ఆ పదాల యొక్క అంతరార్థం మనం పట్టించుకోం ఎప్పుడు కూడా. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. సర్వవ్యాపి అయినటువంటి చేతనత్వాన్ని ఎక్కడ వెతకాలి మీరు? అసలు వెతుకుతున్నారంటే అర్థం ఏంటి? మీరు ఏమంటున్నారో మీకు తెలియటం లేదు. సర్వవ్యాపకుడు విష్ణువు అని చెప్తున్నాం మనం. విష్ణువు కోసం వెతుకుతున్నాడు హిరణ్యకశిపుడు. సర్వవ్యాపి అయినటువంటి వాడి కోసం వెతుకుతూ ఉంటే నువ్వు వెతుక్కో. ఏం వెతుకుతాం మనం? సర్వవ్యాపిని వెతకక్కర్లే. మీరు ఎక్కడున్నారో అక్కడ కూడా ఉన్నాడు. అక్కడ మాత్రమే లేడు, దేవాలయాల్లో మాత్రమే లేడు, మీరు నమ్మినటువంటి గురువు యొక్క హృదయంలోనే లేడు, మీరు నమ్మినటువంటి మతం యొక్క ఆచారాలలోనే లేడు. ప్రతి చోట ఉన్నాడు ఆ సర్వవ్యాపుడైనటువంటి విష్ణువు. ప్రహ్లాదుడిని అడిగితే నవ్వుంటాడు ప్రహ్లాదుడు, మా నాన్న చాలా తెలివైన వాడు అంటాడు. ఏదో సినిమా చూశాను, నాకు ఆ సినిమా గుర్తు రావటం లేదు, కానీ మార్క్షీట్ పట్టుకుని తండ్రి కొడుకుని తిడుతున్నాడు, నీకు బుద్ధుందా, ఇన్ని తక్కువ మార్కులు వస్తాయా నీకు, ప్రతి దాంట్లోనూ ఫెయిలే అని. నోరు ముసుకుని వింటున్నాడు కుర్రాడు, చిన్న కుర్రాడు. విన్నాక ఏంటి మాట్లాడమన్నాడు, నీ చేతిలో ఉన్న మార్క్షీట్ నాది కాదు నాన్న, నీ చిన్ననాటిదండి అంటాడు. అలాగా సర్వవ్యాపి అయినటువంటి విష్ణువుని వెతుకుతున్నాను వెతుకుతున్నాను వెతుకుతున్నాను, నాకు ఎక్కడా కనిపించటం లేదు కనిపించటం లేదు కనిపించటం లేదు అంటే ప్రహ్లాదుడికి ఎలా ఉంటుంది? ఇందు వెళ్ళడు అందులో, ఎందుకని అంత కంగారా పడతానన్న, అసలు విష్ణువు కోసం నువ్వు వెతకాలా ఏంటి? ఎక్కడ లేడు, అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు, మరి స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. నేను మా స్నేహితులు చెప్తూ ఉంటాను, ఆ కాలంలో బుద్ధింకలు ఉన్నాయనేమో నాకు తెలియదు, కానీ ఒకవేళ హిరణ్యకశ్యపుడు ఒక బుద్ధింకనప్పుడు వెళ్తూ ఉంటే చూపించి ఈ బుద్ధింకలో విష్ణు ఉన్నాడా అని అడుగుంటే ఖచ్చితంగా చెప్పు ఉండేవాడు విష్ణు ఉన్నాడని. బుద్ధింకను ఆయన గద వేసి కొట్టుండేవాడు, అందులోంచి నరసింహావతారం వచ్చి ఉండేదని ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఈ కాన్సెప్ట్ నుంచి ఇవాళ పాఠం మనం మొదలెడదాం. ప్రకృతిలో 7 తలాలు ఉన్నాయి.
ఆది లాసెట్
ప్రకృతిలో ఈ 7 తలాలు మీకు గుర్తుంటే మొత్తం థియాసఫీ మీ అరచేతిలో ఉన్నట్టే. ఇంతకంటే ఏం లేదు థియాసఫీలో. దీనికి మాత్రం ఇంగ్లీష్లో ఏ పేరు పెట్టలేదు నాకు తెలిసినంత వరకు. ఆది తలాన్ని ఆది తలమే అన్నారు, అనుపాదకాన్ని అనుపాదక తలమే అన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రము వాళ్ళు ఇంగ్లీష్లో పేర్లు పెట్టారు. ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఇంట్యూషన్. ఈ 7 తలాలలో ఈ మొదటి 2 తలాల గురించి కూడా మనం ఏమి చర్చించుకోలేం. ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిమాణాత్మకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి సత్తాతో ఆదితలం గురించి కానీ అనుపాదక స్థాయి గురించి కానీ మనం మాట్లాడుకోలేము. విశాలమైనటువంటి ప్రకృతిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాల గురించి కూడా మనం మాట్లాడుకోలేము, అనవసరం కూడా. మన వికాస క్రమము, మన జీవిత పరిణామ క్రమము ఏ లోకంలో అయితే జరుగుతుందో, ఏ సిస్టంలో అయితే జరుగుతుందో ఆ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ సిస్టమ్ని సోలార్ సిస్టమ్ అంటాం. ఈ సోలార్ సిస్టమ్ గురించి, ఈ సోలార్ సిస్టమ్ ఎలాగా బహిర్గతం అవుతుంది సృష్టి మొదట్లో, ఇప్పుడు ప్రస్తుతం సోలార్ సిస్టమ్ ఎక్కడుంది, ఈ సోలార్ సిస్టమ్ యొక్క ఫ్యూచర్ ఏమిటి అన్నది సీక్రెట్ డాక్ట్రిన్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇవాళ నేను చెప్పబోయే దాంట్లో మీరు కాస్త జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నాతో వస్తూ ఉంటే, ముఖ్యంగా మీరు నాతో వస్తూ ఉండటంలో ఉన్నటువంటి మాట వాడటంలో ఉద్దేశం ఏంటంటే, ఈ పదాలు కొంచెం తిరగాలి మనకి, ఏ భావంతో మనం మాట్లాడుతున్నామో. ఈ పదాలని మీరు మీ సొంతం చేసుకోవాలి, అంతకంటే ఇంకేం లే, ఆ పదాలలోనే ఉంది అంతా కూడా. ఇది సొంతం చేసుకోవడానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి చాలా స్లోగా చెప్తాను నేను, కానీ ఎంత చెప్పినా టెక్నికల్ వర్డ్స్ టెక్నికల్ వర్డ్సే, కొంచెం బోర్ కొడతాయి. ఎప్పుడు బోర్ కొడతాయి అంటే అబ్బా బోర్ కొడుతుంది అనుకుంటే, అంచేత మీరు మనసుని దీన్ని పక్కన పెట్టేస్తే బోర్ కొడుతుంది అనుకోకపోతే బాగానే ఉంటుంది అది. అంచేత మొట్టమొదట ఆది తలములో, ఆది తలము నేను ఎక్కడ గీస్తున్నానో చూడండి, సోలార్ సిస్టమ్ కంటే పైన గీస్తున్నాను. అంటే సోలార్ సిస్టమ్ కంటే ముందు జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రక్రియ ఆది తలములో. ఈ ఆది తలము, అనుపాదక తలము, ఆత్మతలము, బుద్ధి తలము, మనస్సు తలము, కామతలము, స్థూల తలము అనేది ప్రకృతిలో సూర్యుడి యొక్క కిరణము ఒక ప్రిజం నుంచి బయటకు వచ్చినప్పుడు 7 బ్యాండ్స్ గా మారుతుంది, తెలుసు కదా మనకి అందరికి. విప్యార్ వైలెట్, ఇండిగో, బ్లూ, ఊహించుకోండి. ఏడు బ్యాండ్స్ ప్రకృతిలో ఏర్పడుతున్నాయి అన్నది ఊహించుకోండి. వైలెట్ కలర్కి ఇండిగో కలర్కి సంబంధం లేదు, ఇండిగో కలర్కి దాని తర్వాత ఉన్నటువంటి బ్లూ కలర్కి సంబంధం లేదు, బ్లూ కలర్కి దాని తర్వాత వచ్చేటటువంటి గ్రీన్ కలర్కి సంబంధం లేదు. అలా ప్రతి రంగు వేరువేరు రంగులే, కానీ ఈ రంగులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకే కేంద్రకం నుంచి వస్తున్నాయి, ఒకే సోర్స్ నుంచి వస్తున్నాయి. ఆ సోర్స్ సృష్టి మొదలెట్టే ముందు, సోలార్ సిస్టమ్ని మొదలెట్టే ముందు, అంటే ఏ స్థాయి గురించి మనం చెప్తున్నాం? జ్ఞానయోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి స్థాయి, ఇమం వివస్వతి యోగం ప్రోక్తవానహమవ్యయం. సోలార్ సిస్టమ్, ఈ సూర్యుడి యొక్క సిస్టమ్ ఎలా ఏర్పడుతుందో నేను ముందు చెప్పాను అంటాడు. ఇది ఎందుకు నేను రిపీట్ చేస్తున్నానని అంటే, గురువు యొక్క స్థితి సోలార్ సిస్టమ్ కంటే ముందు ఉంటుంది. మీ మనసులో దీన్ని చాలా జాగ్రత్తగా పాతుకుంటే, ఈనాడు మనకి అనేక పేర్లు వినిపిస్తూ ఉంటాయి, అనేక మంది గురువుల పేర్లు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఈ గురువులు ఏ స్థాయిలో ఉన్నారు, వీళ్ళు మనకి ఎంతవరకు ఉపయోగపడతారు, వీళ్ళ దగ్గర మనం ఏ తలము యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలమో మీకు ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి గురువుని మీరు అంచనా వేయగలరు, కానీ ప్రతి గురువుని మీరు అంచనా వేస్తున్నప్పుడు ఈ మాట నేను అన్నప్పుడు మీకు ఒక విధమైనటువంటి తప్పుడు భావం కలగజేస్తే దాన్ని సవరించుకోండి. గురువులు మనతో పోల్చి చూస్తే చాలా ఉచ్చ స్థితిలో ఉన్నారు. కలెక్టరు, చీఫ్ మినిస్టరు, గవర్నరు, ప్రైమ్ మినిస్టరు, ఈ పదాలు మనం వాడుతూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ అందరికంటే పవర్ఫుల్, దాని తర్వాత చూస్తే చీఫ్ మినిస్టరు, దాని తర్వాత చూస్తే కలెక్టరు అనుకుంటాం. కానీ నేను ఇప్పుడు వెళ్ళి కలెక్టర్తో మాట్లాడాలి అంటే నాకేం మాట్లాడు, నా వైపు చూడు కలెక్టరు. కానీ కలెక్టర్ ప్రైమ్ మినిస్టర్తో పోల్చి చూస్తే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు. గురువుల స్థాయి అలా చూసుకోండి తప్ప, ఇంతేనా మాస్టరు అయితే ఈ గురువు ఇంతేనా అనకండి. గురువులు చాలా గొప్పవాళ్ళు మనకంటే. ఆ గురువుల మీద మాత్రము దయచేసి ఏ విధమైనటువంటి ఒక తక్కువ భావం కనుక నా మాటల్లో కలగజేస్తే ఖచ్చితంగా అది నా మాటలు తప్పే తప్ప గురువుల స్థాయిలో తప్పు కాదు. అంచేత ఈ గురువులు ఎక్కడున్నారు? ఆది అనుపాదక తలంలో ఉన్నారు. ఈ ఆది అనుపాదక తలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఏ విధమైనటువంటి నియమాలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి, ఏ విధమైనటువంటి కార్యకారణ సంబంధాలు అక్కడ ఉంటాయో మనకి తెలియదు. దీని గురించి మనం ఏమీ చెప్పలేము, కానీ దీని గురించి మూడు రకాలైనటువంటి చేతనత్వాలు చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటాయి. దాన్ని నోట్ చేసుకోండి. మొట్టమొదటిది ప్లానెటరీ లోగీ అని చెప్తారు థియోసాఫికల్ సొసైటీలో, మన భాషలో గ్రహాధిపతులు. రెండవది ఋషులు. ఈ ఋషుల గురించి కూడా మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చెప్తున్నాను నేను. అనుపాతక స్థితిలో ఉన్నారంటే ఆత్మస్థితిని దాటిపోయి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఋషులు అంటాం మనం. ఈ ఋషులలో కూడా మళ్ళా ఐదు రకాలైనటువంటి తేడాలు ఉన్నాయి. ఒకడు ఋషి, ఋషి తర్వాత మహర్షి, మహర్షి తర్వాత రాజర్షి, రాజర్షి తర్వాత బ్రహ్మర్షి, బ్రహ్మర్షి తర్వాత దేవర్షి. ఐదు తేడాలు ఉన్నాయి ఋషుల్లో కూడా. మనకి చాలా అనుభవంలోకి చాలా ఆనందంగా స్క్రీన్ మీద రాగానే మనం చాలా ఆనందిస్తాం, ఇప్పుడేదో అత్యద్భుతమైనటువంటి సంఘటన జరగబోతోంది అని. ఎవడతను? నారదుడు. నారదుడు వచ్చాడు అనేసరికల్లా మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక గలాటా కలగజేస్తాడు. అసలు నారదుడు వచ్చాను అంటేనే అర్థం ఏంటి అంటే సమ్ గలాటా ఈజ్ గోయింగ్ టు బి స్టార్టెడ్. దేవర్షి స్థాయి. ఈ దేవర్షి స్థాయిలో, ఋషి స్థాయి నుంచి దేవర్షి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు గ్రహాధిపతులు. ఇది కాకుండా గురువులు, థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్లో అడెప్ట్స్, మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్, ఎల్డర్ బ్రదర్స్ అనేటటువంటి మాటలు ఈ గురువులకి మాత్రమే వర్తింపజేస్తోంది. ఈ గురువులు ఖచ్చితంగా గ్రహాధిపతులు ఋషులు కంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ ఒక చిన్న అవగాహన మీరు సరి చేసుకోవాలి. ఋషుల కంటే గురువులు చాలా గొప్పవాళ్ళు. ముఖ్యంగా థియోసాఫికల్ సొసైటీలో అడెప్ట్స్ అని ఎవరినైతే చెప్తున్నామో వాళ్ళు ఋషుల కంటే చాలా గొప్పవాళ్ళు అంటే చాలా మందికి కొంచెం బాధ వేస్తుంది. మన మామూలు స్పందాలో ఉన్న వాళ్ళకి మీరు బాధపడక్కర్లేదు. ఋషుల యొక్క డెఫినేషన్ నేను ఇచ్చాను. నేను మీకు ఐదు రకాలైనటువంటి ఋషుల గురించి చెప్పాను కదా. ఈ ఐదు రకాలైనటువంటి ఋషుల కంటే ఖచ్చితంగా థియోసాఫికల్ సొసైటీ ఎవరినైతే ద ఎల్డర్ బ్రదర్స్ అంటుందో, బ్రదర్హుడ్ ఆఫ్ వైట్ లార్డ్జ్ అంటుందో, వాళ్ళు ఈ ఋషుల స్థాయి కంటే చాలా గొప్పవాళ్ళు. థియోసాఫికల్ సొసైటీతో డైరెక్ట్గా సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అరవిందో కూడా ఈ మాటే అంటాడు, ఋషులు ఎక్కడైతే ఆపారో వేదాలలో చర్చింపబడినటువంటి కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను నేను భూమి మీదకి దింపాను. డేట్ కూడా చెప్తాడు ఆయన, నవంబర్ 26, 1926. అరవిందో సొసైటీ వాళ్ళు దాన్ని సిద్ధి డే అని చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణ కాన్షియస్నెస్, జగద్గురు చేతనత్వము ఆ రోజు భూమి మీదకి దిగింది అని ఘంటా పదంగా నొక్కి చెప్తూ ఉంటాడు అరవిందో. అంచేత నా దృష్టిలో అరవిందో ఈ మహర్షుల కంటే కూడా కొంచెం పై స్థాయిలో ఉన్నాడు. ఆ యాంగిల్లో చెప్తున్నాను నేను. ఈ మూడు స్థితులు, ఋషులు, గురువులు, గ్రహాధిపతులు, ఆ స్థాయి పైన ఉన్నాక ఈ రెండు స్థాయిలు చూసుకోండి. ఈనాడు ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఈ రెండు స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళమే. మనకి తెలిసినా తెలియకపోయినా అర్జునుడు కళ్ళల్లో కూడా శ్రీకృష్ణుడు ఇలా యోగ విద్య గురించి దాని గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే డౌట్ వచ్చి ఉంటుంది. అప్పుడు 16వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఓదారుస్తాడు అర్జునుడు, ఏం గాభరా పడకు, నువ్వు కూడా దైవీ సంపత్తి గలవాడవే, మర్చిపోయావు. అలాగే ఇక్కడ మనం ఈనాడు ఇక్కడ కూర్చొని ఈ విషయాన్ని మనం చర్చించుకోగలుగుతున్నామంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులని, ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇనీషియేట్స్ అని పిలుస్తారు. దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తులు అని పిలుస్తాం మనం. ప్రతి గురువు శిష్యులు, ఏ గురువు శిష్యులైనా కావచ్చు, వాళ్ళు పేరు పెద్దగా లేకుండా ఒక పల్లెటూళ్ళలో ఏదో నలుగురికి రామాయణం మహాభారతం అని చెప్తూ తనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని చెప్తున్నటువంటి వాడు కూడా ఇక్కడే చెందుతాడు. పరమ గురువుల యొక్క శిష్యులైనటువంటి బ్లావెట్స్కి, యానీ బెసెంట్, లెడ్బీటరు వీళ్ళు కూడా ఈ స్థాయికే చెందుతారు. ఇనిషియేట్స్ అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు అని అర్థం. ఇది కాకుండా ఈ కింద ఉన్నటువంటి స్థూల కామ మనస్సు, ఈ మనస్సులో నిన్న మళ్ళా నేను రెండు డివిజన్స్ చేశాను. నేను కాంక్రీట్ మైండ్, అబ్స్ట్రాక్ట్ మైండ్, రూపరహితమైనటువంటిది, రూపసహితమైనటువంటిది, లేకపోతే అరూప మనస్సు, స్వరూప మనస్సు, మీరు ఎలా అయినా అనుకోండి. ఈ రెండు రకాల మనస్సుల్లో కూడా మొత్తము ఇప్పుడున్నటువంటి మానవ జాతి వరకు ఉన్నటువంటి ప్రాణులు వస్తారు. నేను వాడిన మాట మీకు అర్థమవుతుంది కదా, వరకు మానవ జాతిలో దీక్ష పుచ్చుకోకుండా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఖనిజాల వరకు, ఖనిజాలు, చెట్లు, చామలు, జంతువులు, మిగతా మానవులు, దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తులు అంటే చెవిలో ఎవరైనా మంత్రం చెప్తే నేను దీక్ష తీసుకున్నట్టేనా మాస్టారు, నాకు తెలీదు దాన్ని దీక్ష అంటారో లేదో, కానీ యానీ బెసెంట్ రీఇన్కార్నేషన్ అనేటటువంటి పుస్తకంలో దీక్ష గురించి మూడు లక్షణాలు చాలా సింపుల్గా చెప్పింది. ఏ వ్యక్తి అయితే ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే ఒక గురువుకి శిష్యుడు కావచ్చు కాకపోవచ్చు, అసలు గురువులు ఉన్నారు అని అతనికి తెలియకపోవచ్చు, సోలార్ సిస్టమ్ ఉంది అని అతనికి తెలియకపోవచ్చు, ఆఫ్రికన్ జంగల్స్లో ఎక్కడో అసలు మిగతా ప్రపంచం ఉంది అని కూడా అర్థమవుతుంది. సోలార్ సిస్టమ్ ఎలా ఉందో పరమాణు నిర్మాణం కూడా అలాగే ఉంది అని కెమిస్ట్రీ చదివినటువంటి మాకు చాలాసార్లు ఆ పోలికలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. సూర్యుడు చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతూ ఉంటాయో, పరమాణు యొక్క కేంద్రకము చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, యాజ్ అబౌ సోబిలు. మూడు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మూడు రోజుల్లో మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి విషయము రీఇన్కార్నేషన్, పునర్జన్మ. ఈ పునర్జన్మ దేని మీద ఆధారపడింది? కర్మ సిద్ధాంతం మీద ఆధారపడింది. కర్మ సిద్ధాంతాన్ని ఇంకో భాషలో మనం ఏ విధంగా చెప్పవచ్చు? ఏది మనం అయితే నాటుకుంటామో దాన్నే కోసుకుంటాం. నాటు, కోసుకో. ఈ మూడు నియమాలు ఏ వ్యక్తి అయితే తెలిసి తెలియక పాటిస్తున్నాడో వాడు ఈ తలానికి వెళ్ళిపోతాడు. ద ప్లేన్ ఆఫ్ ఇంట్యూషన్, ద ప్లేన్ ఆఫ్ డిటర్మినేషన్. ఈ తలానికి చాలా సూక్ష్మంగా చాలా త్వరిత గతిలో వెళ్ళిపోతాడు ఆ తలానికి. మిగతా వాళ్ళు ఇవి మీ మూడు నియమాలు తెలియన వాళ్ళు. ఈ మూడు నియమాలు మీరు మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి. ఎనర్జీ ఫాలోస్ థాట్. ఆ ఎనర్జీ ఫాలోస్ థాట్ ఈ సోలార్ సిస్టమ్ గురించి నేను తర్వాత చెప్పబోయేటప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనలో చాలా మంది తల్లిదండ్రులు చేసేటటువంటి తప్పు, నీకేమొస్తుందిలే, నువ్వేం చదువుతావులే అంటాం పిల్లవాడిని. ఎనర్జీ ఫాలోస్ థాట్. ఇన్ స్పైట్ ఆఫ్ అస్ వాడు చదవగలుగుతున్నాడు. అది మనం ఎంత రకాలుగా వాడిని కించపరచవచ్చో, ఎన్ని రకాలుగా వాడి యొక్క ఉత్సాహాన్ని భంగపరచవచ్చో, అన్ని రకాలుగా మనం ఇంట్లో చేస్తూ ఉంటాం పిల్లవాళ్ళకి. అయినప్పటికీ కూడా వాడికి ఫస్ట్ క్లాసులు అవి వస్తున్నాయంటే ఆశ్చర్యం. ఏది ఎనర్జీ ఫాలోస్ థాట్ యొక్క నియమాన్ని చేత దయచేసి ఈ నియమాన్ని మీరు కనుక ఆలోచిస్తే, మన ఆలోచనలలో ఎప్పుడు కూడా ఇతరులకి బాధ కలిగించేవి కానీ ఇతరులకి హాని కలిగించేటటువంటి ఆలోచనలు మనకి రావు. ఎనర్జీ ఫాలోస్ థాట్. రెండోది, మీరు ఏదైనా సాధన చేయదలుచుకుంటే, మీరు మీ జీవితంలో ఏదైనా మార్పులు చేయదలుచుకుంటే, మీరు ఒక దిశలో వెళ్తున్నారు, ఆ దిశ నుంచి మార్చుకుని మీ జీవితాన్ని ఇంకో దిశలోకి మార్చుకోవాలి అనుకుంటే రెండో నియమాన్ని అర్థం చేసుకోండి. యాజ్ అబౌవ్ సో బిలో. పిండాండంలో ఏమి జరగాల్సి ఉన్నదో అది ముందే బ్రహ్మాండంలో ఎక్కడో జరిగిపోయి ఉంటుంది. బ్రహ్మాండంలో ఎక్కడో జరిగిపోయి ఉన్న దాన్ని ఇవాళ శ్రీకృష్ణ మీలో ఎవరైనా చూసుంటే, ఈ దీనికి చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ మనకు కనిపిస్తుంది. రేవతి వాళ్ళ నాన్నగారు సత్యయుగంలో బయలుదేరుతాడు బ్రహ్మ దగ్గరికి వెళ్దామని. ఎందుకు వెళ్దామంటే ఆ కాలంలో ఆయన కూతురికి సరిపోయేటువంటి వరుడు దొరకలేదు. వెళ్తాడు బ్రహ్మ దగ్గరికి. వెళ్ళిన తర్వాత నా కూతురికి సంబంధం అది ఏం దొరకటం లేదు. అప్పుడు ఆ లోకం ఎంత బాగుందో ఆ కాలంలో కదా, డైరెక్ట్గా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగేసేవారు. అసలు ఈ జాతకాలని చూపించుకోకలే, డైరెక్ట్గా వెళ్ళి అడిగేటది నా కూతురికి భర్త ఎక్కడున్నాడని. ఎక్కడున్నాడో కూతురికి భర్త భూమి మీదే ఉన్నాడు, వెతుక్కు అంటే నేను అంతా వెతికాను, నేను నా కూతురికి సరిపోయేటటువంటి భర్త భూలోకంలో లేడు, ఇచ్చేవాళ్ళ ఉన్నావు, నువ్వు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కిందకి గడిపేసరికి 4 యుగాలు అయిపోతాయి, 3 యుగాలు అయిపోతాయి, ద్వాపర యుగాంతంలో ఉంది ఇప్పుడు భూమి అని నాలుగు ఖర్చుకుంటాడు రాజు. యాజ్ అబౌవ్ సో బిలో అనేటటువంటి ఆ ప్రిన్సిపల్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణని అన్నది మీకే వదిలేస్తున్నాను. దాని తర్వాత ఈ లాస్ట్ది కర్మ సిద్ధాంతం. మనం ఏది నాటామో అదే మన దగ్గరికి తిరిగి వస్తుంది. చేత సాధన జగత్తులో ముఖ్యంగా సీక్రెట్ డాక్ట్రిన్ చదివినటువంటి వ్యక్తులు ఒకటి గమనించుకోవాలి. ఏంటి గమనించుకోవాలి అంటే, మనకి ఇష్టం లేని పరిస్థితులు, మనకి నచ్చని వ్యక్తులు, ఏది మన చుట్టూరా ఉన్నా కూడా దానికి కారణం ఏంటి అంటే మనం చేసినటువంటి పనులే. ముందు లెట్ అస్ టేక్ ద బర్డెన్ ఆన్ అస్. బాధ్యత చాలా సులభంగా మనం ఏం చేస్తామంటే వాడి వల్ల ఇలా జరిగిపోయింది, వీడి వల్ల ఇలా జరిగిపోయింది అని ఎప్పుడు కూడా తప్పుని మనం ది అదర్ ఇంకోటి మీద వేయటానికి ప్రయత్నిస్తాం. అలా ప్రయత్నించకుండా ఏమి జరిగినా హాయిగా ఉన్నా, సుఖంగా ఉన్నా, బాధగా ఉన్నా, స్వయంగా గురువు వచ్చి మనకు కనిపించిన దీని అంతటికీ కారణం ఏమిటి అంటే నేనే, నా ఆలోచనలే, నేను ఎలా ప్రవర్తించానో దానివల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కనుక ఈ పరిస్థితులు మనకి నచ్చకపోతే మార్చుకునేటటువంటి బాధ్యత, మార్చుకునేటటువంటి విధానము, మార్చుకునేటటువంటి సంకల్పము కూడా మన నుంచి రావాలే తప్ప బయట నుంచి రాదు. అంచేత దీన్నే ఇంకో భాషలో ఏం చెప్తామంటే, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే కారణం. ఇటు బంధానికైనా కావచ్చు, అటు ముక్తికైనా కావచ్చు. ఈ మూడింటిని కలిపితే వచ్చేటటువంటి సాధన రహస్యం సోలార్ సిస్టమ్ నిర్మాణంలో ఎలా జరుగుతుందో చూద్దాం. మనం థియోసాఫికల్ సొసైటీలో మూడు పదాలు మనం వాడుతూ ఉంటాం. ఫస్ట్ లోబాస్, సెకండ్ లోబాస్, థర్డ్ లోబాస్. అలాగే ఫస్ట్ అవుట్ పోరింగ్, అలాగే సెకండ్ అవుట్ పోరింగ్, థర్డ్ అవుట్ పోరింగ్. చాలా ఫ్రీక్వెంట్గా థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్లో మనకి తగులుతూ ఉంటుంది. యానీ బెసెంట్ రాసినటువంటి రీఇన్కార్నేషన్ కానీ డెత్ గురించి కానీ మనం చదివేటప్పుడు ఈ పదాలు చాలా తరచు తగులుతూ ఉంటాయి మనకి. జీఓఎస్, ఇవేంటో అర్థం చేసుకుందాం మనం. థర్డ్ లోగాస్ మన భారతీయ సాంప్రదాయంలో రుద్రశక్తికి ప్రతీక, రుద్రుడు. సెకండ్ లోగాస్ విష్ణువు. ఫస్ట్ లోగాస్ బ్రహ్మ. ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మనం చదివితే ముందు బ్రహ్మ యొక్క ప్రయత్నం కనిపిస్తుంది, తర్వాత విష్ణువు యొక్క ప్రయత్నం కనిపిస్తుంది, తర్వాత రుద్రుడు యొక్క కార్యకలాపాలు స్టార్ట్ అవుతాయి అనుకుంటాం మనం. కానీ యాక్చువల్గా ముందు రుద్రుడు యొక్క కార్యకలాపాలే స్టార్ట్ అవుతాయి. ఇంచేత ఒక కొత్త సోలార్ సిస్టమ్ తయారవ్వాలి అంటే ఆ కొత్త సోలార్ సిస్టమ్ ఇదివరకు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ని విరిగి పుట్టి ఆ సోలార్ సిస్టమ్ ప్రళయంలోకి లీనమైపోయి ఆ సోలార్ సిస్టమ్ మొత్తం ముక్కముక్కలైపోయిన తర్వాత ఆ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి కణాలను, ఆ మాట మనం వాడగలిగితే ఆ స్థితిలో ఆ ఆది అనుపాతక ప్లేన్లో ఏముంటాయో కూడా మనకి తెలియదు. మన భాష మనం వాడుతున్నాం అంతే. అక్కడ అక్కడ ఉన్నటువంటి కణాలు అనుకుందాం మనం. ఆ కణాలు ముందు ఇదివరకు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ మొత్తము చిన్నాభిన్నం అయిపోవాలి. ఆ చిన్నాభిన్నం చేసేటువంటి శక్తినే మనము సంహారక శక్తి, ద డిస్ట్రాయింగ్ ఆస్పెక్ట్, రుద్రశక్తి అంటాం. అంచేత మొట్టమొదట రుద్రశక్తి పనిచేస్తుంది. రుద్రశక్తి పనిచేసి కొత్త సోలార్ సిస్టమ్ ఆవిర్భవించబోవటానికి ముందు ఉన్న స్థితి మీరు ఊహించుకోండి. ఆ ముందు ఉన్నటువంటి స్థితిలో కేవలము ఒకే ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది, రుద్రుడు యొక్క శక్తి పనిచేస్తూ ఉంటుంది. దానికి రకరకాల పేర్లు పెట్టాం మనం. శివుడి యొక్క పని, మీరు ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోండి. థియోసాఫికల్ సొసైటీలో మాత్రమే దాన్ని ది థర్డ్ లోగాస్, ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లోగాస్ పనిచేస్తూ ఉంటుంది. పనిచేసి ఏం చేస్తున్నది? ఆది తలములో నూతన సోలార్ సిస్టమ్ ఏర్పడటానికి కావలసినటువంటి ఒక పరిధిని ఏర్పరచుకుంటుంది. దానికి సంకేతం ఇది. నేను అంటే ఈ నేను కాదు, ఆ శివ రుద్ర శక్తి ఆస్పెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి కాన్షియస్నెస్, నేను దాన్ని గురు కాన్షియస్నెస్ అంటానికి ఇష్టపడతాను. ఎవరి ఇష్టం వాళ్ళది, అది పరబ్రహ్మ చేతనత్వం అండి, పురుషుడు అనండి, మీ ఇష్టం ఏదైనా అనండి, సత్ అనండి. అది ఏం చేసుకుంటుంది? ఒక నిర్ణయానికి వస్తుంది, నేను ఒక నూతన సోలార్ సిస్టమ్ని డెవలప్ చేసుకోబోతున్నాను. ఆ నూతన సోలార్ సిస్టంలో ఈ విధమైనటువంటి ఖనిజాలు, ఈ విధమైనటువంటి వ్యక్తులు, ఈ విధమైనటువంటి దేవతలు, ఈ విధమైనటువంటి ఋషులు, ఈ విధమైనటువంటి అడెప్ట్స్, పరమ గురువులు, వీళ్ళందరికీ కావలసినటువంటి క్షేత్రాన్ని నేను తయారు చేయబోతున్నాను, ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ని నేను తయారు చేయబోతున్నాను అని ఒక ప్లేన్ నిర్ణయించుకుంటున్నది. దీన్నే థియోసాఫికల్ సొసైటీలో దీని రింగ్ పాస్ నాట్, రకరకాల స్థితుల్లో రకరకాల రింగ్ పాస్ నాట్స్ వస్తాయి. ఆది కాలంలో ఒక రింగ్ పాస్ నాట్, ఇంకాస్త రింగ్ పాస్ నాట్ అంటే ఇంతవరకే నేను చూస్తాను, దీని తర్వాత నేను చూడను. రష్యాలో మన ఇండియన్ ఎంబసీ యొక్క ఇండియన్ అంబాసిడర్ యొక్క కూతురు ఒకసారి రష్యాకి వెళ్ళింది. మాస్కోలో కళ్ళు ఎరబడ్డాయి, రెండు కళ్ళు ఎరబడలేదు, ఎడం కన్ను ఎరబడింది. నాన్న ఏదో మీటింగ్ వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి పరిచారకులు వాళ్ళు రష్యన్సే, ఈవిడికి రష్యన్ భాష రాదు. సరే కారు తీసుకుని, కారు డ్రైవర్ని తీసుకుని బయలుదేరింది. ఎక్కడికి వెళ్ళాలి? కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు బయలుదేరింది, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తూ వెళ్తూ ఎలా తెలుస్తుంది? కన్ను బొమ్మ వేసి ప్లస్ మార్క్ ఉంటే కంటి డాక్టర్ అని తెలుస్తుంది కదా. అంచేత అలా కారుని తీసుకెళ్ళమనింది. ఎక్కడో అక్కడ ప్లస్ మార్క్ కనిపించి కంటి బొమ్మ ఉంది. ఈవిడ గారు కారు ఆపమంది, రష్ ఉంది. 2 గంటల తర్వాత డాక్టర్ లోపలికి పిలిచాడు. వెళ్ళింది, ఎడం కన్ను బాగా వాచిపోయింది. డాక్టర్ దగ్గర కూర్చోగానే డాక్టర్ పెదవి విరిచాడు, గాబరా పడిపోయింది. డాక్టర్ ముందు కూర్చుంది, కన్ను చూశాడు డాక్టర్, పెదవి విరిచాడు, గాబరా పడిపోయింది. ఏం చేయాలని సరే ఏదో అవస్థపడ్డాడు. డాక్టర్ ఏదో చెప్పాడు తన రష్యన్ భాషలో, ఏం అర్థం కాకపోతే అక్కడ ఉన్నటువంటి కాంపౌండర్కి కొంచెం ఇంగ్లీష్ వచ్చు. వాడు చెప్పాడు, తల్లి నువ్వు తప్పు క్లాస్కి వచ్చావు, తప్పు చోటుకు వచ్చావు. ఇక్కడ కుడికన్ను మాత్రమే చూడబడుతుంది, ఎడమ కన్ను గురించి నాకు తెలియదు, అది రింగ్ పాస్ నాట్ అంటే. అర్థమైంది కదా మీకు? ఎక్స్పర్టైజ్, మీ యొక్క ఎక్స్పర్టైజ్ మీరు ఎంతవరకు మీరు వెళ్ళగలరు, దాన్ని దాటితే ఇంకా మీరు చేయలేరు. ఆ రింగ్ పాస్ నాట్ ఇది తెలుపుతుంది ఆది తలములో. ఈ రింగ్ పాస్ నాట్ దేని వల్ల వచ్చింది? థర్డ్ ఆస్పెక్ట్ వల్ల వచ్చింది. ఈ థర్డ్ ఆస్పెక్ట్ తర్వాత మెల్లిగా అందులో ఒక బిందువు డెవలప్ అవుతుంది. ఆస్ట్రాలజీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఏ గ్రహానికి సంకేతం తెలుసు కదా, సూర్యగ్రహానికి సంకేతం. మనం సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ యూనివర్సల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, యాజ్ అబౌవ్ సో బిలో. ఆది తలములో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఓ సోలార్ సిస్టమ్కి ఎలా జరుగుతుందో మనము మామూలుగా మాట్లాడుకునేటటువంటి జ్యోతిష్ శాస్త్రము, భౌతిక జగత్తులో మాట్లాడుకునేటటువంటి జ్యోతిష్ శాస్త్రంలో కూడా అదే సంకేతాన్ని మనం వాడుతున్నాం. చిన్నగా ఒక బిందువు ఏర్పడింది. ఈ బిందువు ఇటు ఇంతవరకైనా వెళ్ళవచ్చు, లేకపోతే ఇటు ఇంతవరకైనా వెళ్ళవచ్చు. ఇంచేత రింగ్ పాస్ నాట్, అంతకంటే ఎక్కువ దానికి స్కోప్ ఆఫ్ వైబ్రేషన్స్ లేదు, స్కోప్ ఆఫ్ యాక్టివిటీ లేదు. ఈ స్కోప్ ఆఫ్ యాక్టివిటీని డిసైడ్ చేసేటటువంటి శక్తినే విష్ణువు అంటాం మనం. ఇది సెకండ్ లోగాస్. దీనికి పర్పెండిక్యులర్ గా వైబ్రేట్ చేసేటటువంటిది ఇంకొక శక్తి దీని తర్వాత పనిచేస్తుంది. ఆ శక్తిని మనం ఫస్ట్ లోగాస్ అంటాం. ఇవి మూడు ఆది అనుపాదక తలాల్లో ఏం జరిగిందో మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. కానీ ఏం జరిగింది? ఒక క్షేత్రాన్ని మనం నిర్ణయించుకున్నాం. ఆ క్షేత్రాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఆ క్షేత్రం యొక్క పరిధిని నిర్ణయించుకున్నాం. ఆ క్షేత్రం యొక్క పరిధిని నిర్ణయించుకున్న తర్వాత ఆ పరిధిలో జరిగేటటువంటి రచనాత్మక కార్యక్రమాలు, క్రియేటివ్ యాక్టివిటీస్, క్రియేటర్ బ్రహ్మ యొక్క శక్తి ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. ఇది మొదటి రెండు తలాల గురించి మనం మాట్లాడుకోగలిగేటటువంటి విషయాలు. ఇంతకంటే ఎక్కువ ఈ తలం గురించి మనం మాట్లాడుకోలేము. ఇంకా ఈ తలాలు పోతాం, మూడు ఉన్నాయి తలాలు. ఈ మూడు తలాలలో మొట్టమొదట ఈ శక్తి పనిచేయటం మొదలు పెడుతుంది. ఈ శక్తికి ఏం పేరు పెట్టుకున్నాం మనం? థర్డ్ లోగాస్. మన భారతీయ ఋషి సాంప్రదాయంలో, మన భారతీయ పురాణాలలో దీనికి మనం పెట్టుకున్నటువంటి పేరు రుద్రశక్తి. ఈ రుద్రశక్తి ఫస్ట్ అవుట్ పోరింగ్ గా దాని యొక్క శక్తి కిందకి దిగటం మొదలెడుతుంది. ఎందుకు కిందకి దిగుతుందో అర్థమైంది కదా మనకి. 7 తలాలు కావాలి మనకి, సప్తలోకాలు. దాన్ని గాయత్రి మంత్రం చదువుతున్నప్పుడు మనం ఓం భూ, ఓం భువ, ఓం స్వాహ, ఓం మహా, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఆ లోకాలుగా పిలుస్తాం మనం. ఈ లోకాలనే ఆవిరాహృతులుగా పెట్టారు. ఫస్ట్ అవుట్ పోరింగ్ స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ అవుట్ పోరింగ్ స్టార్ట్ అయ్యేసరికి మొట్టమొదట ద ప్లేన్ ఆఫ్ ఆత్మ ఒక బ్యాండ్ లాగా తయారవుతుంది. దాని తర్వాత ద ప్లేన్ ఆఫ్ బుద్ధి, దాని తర్వాత ద ప్లేన్ ఆఫ్ మనస్సు, దాని తర్వాత ద ప్లేన్ ఆఫ్ కామ, దాని తర్వాత ద ప్లేన్ ఆఫ్ దుర్గా. ఏం జరిగిందో అర్థమవుతుంది కదా. అత్యంత సూక్ష్మమైనటువంటి ఆది అనుపాదక తలాల్లో ఉన్నటువంటి ఆ తరంగాలు మెల్లమెల్లగా కిందకి దిగి ఇదివరకు ఉన్నటువంటి సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ఆత్మ తలల్లో ఉన్నటువంటి కణాలన్నింటినీ కూడా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చుకుని ఈ మొత్తం తలాన్ని తయారు చేసింది. ఇక్కడ ఏమి సృష్టి ఏం జరగలే, ఇంకా ఒక ప్లేన్ స్టార్ట్ అయింది, ఒక బ్లాక్ బోర్డ్ ఉందంటే ఆ బ్లాక్ బోర్డ్ మీద మనం ఏం రాయబోతున్నాం అన్న తర్వాత జరుగుతుంది. అలాగా ఆత్మస్థాయిలో ఒక బ్యాక్గ్రౌండ్, బుద్ధి స్థాయిలో ఒక బ్యాక్గ్రౌండ్, మనస్సు స్థాయిలో ఒక బ్యాక్గ్రౌండ్, కామ యాస్ట్రల్ స్థాయిలో ఒక బ్యాక్గ్రౌండ్, స్థూల స్థాయిలో ఒక బ్యాక్గ్రౌండ్ తయారైంది. దీన్ని మన థియోసాఫికల్ లిటరేచర్లో ద సెవెన్ ప్లేన్స్ ఆఫ్ నేచర్ అంటాం. ప్రకృతిలో ఎల్లప్పుడూ కూడా ఏడు తలాలు ఉంటాయి. ఈ ఏడు తలాలలో ఉన్నటువంటి విచిత్రం ఏంటి అంటే, ఇక్కడ ఏదైనా ఒక పదార్థం ఉందనుకోండి, ఏ తలంలో ఉండది, యాస్ట్రల్ ప్లేన్, కామతలంలో ఉంది. కామతలంలో ఏదైనా ఒక పదార్థం ఉంది అంటేనే అర్థం ఏంటి అంటే దీని కౌంటర్ పార్ట్ మెంటల్ ప్లేన్లో ఉందని, దానికి కౌంటర్ పార్ట్ బుద్ధి తలంలో ఉందని, దానికి కౌంటర్ పార్ట్ ఆత్మతలంలో ఉంది అని అర్థం. ఇక్కడ లేకుండా ఇక్కడ వస్తువు రాదు, కానీ ఇక్కడ వస్తూ ఉంటే దాని యొక్క కౌంటర్ పార్ట్ దాని యొక్క కింద తలములో ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా మనసులో మీరు ముద్రించుకోండి ఈ భావాన్ని. మనం ఈ ఐదు ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ ని చూద్దాం. ఈ ఐదు ఫీల్డ్స్ ని మన వేదాంత భాషలో పంచీకరణము అన్నాం మనం. ఆత్మ, బుద్ధి, మనస్సు, కామ, స్థూల, ఫైవ్ ప్లేన్స్ ఆఫ్ చేతనత్వాలు ఉన్నాయి. ఈ ఫైవ్ ప్లేన్స్ ఆఫ్ చేతనత్వాలు అంటే మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ ఉద్దేశంలో చెప్తున్నాను నేను, స్థూల జగత్తులో ఈ శరీరం ఉంది, రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. నేను కెమిస్ట్రీ లెక్చరర్ని, థియోసాఫికల్ సొసైటీ మెంబర్ని, అరవింద సొసైటీ మెంబర్ని, గాయత్రి పరివార మెంబర్ని, ఫలానా స్నేహితుడు ఫ్రెండ్ని, ఫలానా స్నేహితుడు నాకు నచ్చడు, ఫలానా స్నేహితుడు నాకు చాలా నచ్చుతాడు, ఇదంతా ఎక్కడుంది, నా ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంది. ఏ కాన్షియస్నెస్లో, స్థూల జగత్తు యొక్క కాన్షియస్నెస్లో ఉంది. నిద్రపోయాను నేను, కలగంటున్నాను, ఏదో దివ్యలోకాలకు వెళ్ళిపోయాను, ఎవడో కనిపిస్తున్నాడు, పదిహేను తల ఉన్నటువంటి గుర్రాలు ఉన్నాయి, ఆకుపచ్చ రంగు గడ్డి కాకుండా కాషాయ రంగు గడ్డి ఉంది, ఇక్కడ మనుషులు గడ్డి తింటున్నారు, జంతువులు అన్నం తింటున్నారు. ఆ ప్లేన్కి వెళ్ళాను నేను, అదేదో లోకం. ఈ లోకం ఎక్కడుంది, రాత్రి నేను నిద్రపోయాను. ఈ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ అర్థమవుతుంది ఆ భాష. నేను ఆ ప్లేన్స్ అని ఏంటో అర్థం అవుతుందేమో మీకు. అతలం, ఆ తలం కూడా ఎవరిది, నాదే. కానీ ఆ తలంలో ఉన్నప్పుడు ఈ తలంలో ఉన్నవేమీ నాకు గుర్తురాదు. లావోత్సే అని ఒక చైనీస్ ఫిలాసఫర్ పొద్దున్నే నిద్రలేచాడ, పొద్దున్నే నిద్రలేచి తలపట్టు కూర్చున్నాడు, బెడ్రూమ్ నుంచి బయటకు కూడా రాలేదు, గడప దగ్గర తలపట్టు కూర్చున్నాడు ఇలాగా. శిష్యులందరూ వచ్చారు, గురువు గారు ఏమైపోయింది, తల మద్దమా చేయమంటారా, తల పీకేయమంటారా, మాలిష్ చేసేయమంటారా, ఏం చేయమంటారు, ఎందుకు మీరు ఇలా బాధపడుతున్నారు అని ఆలోచిస్తున్నాను అన్నాడు. సరే, ప్రతి గురువుకి ప్రియ శిష్యులు ఉంటారు కదా, కొంచెం ఫ్రీగా ఉండి మాట్లాడగలిగేవాడు. వాడిని పట్టుకుని వచ్చారు, కాస్త అడుగు లావోత్సే గారికి ఏదో ప్రాబ్లం వచ్చింది, తల ఇలా పట్టు కూర్చున్నారని. ఏది లేదురా, నేను ఒక కళ చూశాను అన్నాడు. కళ చూస్తే ఏమి మాస్టారు, అంత కంగారు పడిపోవటానికి అన్నాడు. కాదు, చాలా భయంకరమైనటువంటి కళ వచ్చింది, నేను అసలు కంగారు పడిపోతున్నాను, నాకు ఏమీ తోచటం లేదు అన్నాడు. ఏంటి పోనీ, ఆ కళ ఏదో చెప్పండి, మేమేమైనా సాల్వ్ చేయగలమేమో అని. ఏం లేదు, నేను కళ్ళో సీతాకోక చిలకని అయిపోయాను అని కళ వచ్చింది అన్నాడు. మనిషి అంతే కదా, సీతాకోక చిలకే కదా మీరు అయ్యారు, ఎందుకు అంత గాభరా పడతారు అని. ఏమీ లేదురా, ఒకవేళ సీతకు ఒక చిలకే కలగని నేను లావోత్సేనయాన్ అనుకుంటుందేమో అని నా అనుమానం అన్నాడు. ఏది కరెక్టే చెప్పలేము. ఈ ప్లేన్లో ఉన్నప్పుడు ఇది కరెక్టే, ఈ ప్లేన్లో ఉన్నప్పుడు ఇది కరెక్టే. ఈ ప్లేన్కి ఈ ప్లేన్కి మధ్య ఏముంటుంది, ఒక రింగ్ పాస్ నాట్ ఉంటుంది. ఈ ప్లేన్లో ఉన్నప్పుడు ఈ ప్లేన్ సంగతులు మీకు తెలియవు, ఈ ప్లేన్లో ఉన్నప్పుడు ఈ ప్లేన్ సంగతులు మీకు తెలియవు. అక్కడి నుంచి గాఢ నిద్రలో గడిపోయాం మనం. మన శత్రువే వచ్చి కత్తి పట్టుకుని మనం పొడిచేయటానికి రెడీగా ఉన్నా మనం హాయిగా గురక పెడుతూ ఉంటాం. ఆ గురక విని పారిపోవాలి. మొన్న శ్రీశైలం దగ్గర ఇష్టకామేశ్వరి అని ఒక దేవాలయం ఉంది, చాలా తక్కువ మందికి తెలుసు అడవిలో. ఆ దేవాలయం దగ్గరికి మేము కొంతమంది నలుగురు స్నేహితులు వెళ్ళాము. ఎక్కడో దూరంగా ఒక మేక ఆరవటం మొదలెట్టింది. మాతో పాటు దారి చూపించడానికి వచ్చినటువంటి ఆ కోయ వాళ్ళు ఉంటారు కదా చెంచులు, వాళ్ళు భయపడ్డారు. మాస్టర్, ఎక్కడో పులి వచ్చింది. పులి చూస్తే తప్ప, పులి యొక్క ఆ సౌండ్ పట్టుకుంటే తప్ప ఆ మేక అలా ఆరోదు, చాలా దూరం నుంచి మనకు వినిపిస్తోంది. అంచేత ఈ దరిదాపుల్లోనే ఎక్కడో పులి ఉంటుంది అని. కానీ మళ్ళా ఆగిపోయింది మేక యొక్క అరుపు. మళ్ళా అయిపోయింది, ఆ మేకను తినేసింది పులి అని చెప్పాడు. మళ్ళా మేక అరుపు వినిపించింది. మళ్ళా కసేపు అయ్యాక మాకు అర్థమైంది ఏంటి అంటే, అది పులి గాంటింపు కాదు, మాలోనే ఒక వ్యక్తి గురక పెడుతున్నాడు. నిజంగా జరిగిన సంఘటన ఇది. ఉత్తనే హాస్యానికి ఏం చెప్పటం లే, నేను యాక్చువల్గా జరిగింది కదా. అంచేత ఆ గురక పెడుతున్నప్పుడు వాడికి తెలియదు వాడిని పులిని మైపిరిపించాడని. నిద్ర, నిద్రాస్థితిలో మళ్ళీ రింగ్ పాస్ నాట్. నిద్రాస్థితిలో ఏం జరుగుతుందో డ్రీమ్ స్టేట్లో ఉన్నప్పుడు మీకు తెలీదు, డ్రీమ్ స్టేట్లో ఏం జరుగుతుందో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనకి తెలీదు. ఈ మూడు లోకాలకి మధ్య బుద్ధి ఇంట్యూషన్ ద్వారా వారధి కట్టడమే దీక్ష. అంటే ఏం జరుగుతుంది, మనం సాధన చేస్తున్నప్పుడు సీక్రెట్ డాక్టర్ ప్రకారం చేసుకున్నా, మన పాతంజలి యోగ సూత్రాల ప్రకారం చేసిన మన లక్ష్యం ఏమిటి అంటే ఈ రింగ్ పాస్ నాట్ని బ్రేక్ చేయాలి. కానీ ఈ రింగ్ పాస్ నాట్ ప్రకృతిలోనే ఉంది, మీరు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది సోలార్ సిస్టమ్ గురించి చెప్తూ మీకు ఇచ్చిన ఉదాహరణలు. దేనికి ఇచ్చాను ఉదాహరణలు, నిద్ర జగత్, ద ప్లేన్ ఆఫ్ స్లీప్, ద ప్లేన్ ఆఫ్ డ్రీమ్స్ స్వాప్నిక జగత్, ద ప్లేన్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ స్థూలమై జగత్తు. ఈ ప్లేన్స్ ఇంకా నిర్మితం అవ్వలేదు, దానికి తగినటువంటి వనరులు మాత్రమే ఇక్కడ తయారవుతున్నాయి, అది గుర్తుంచుకోండి. సోలార్ సిస్టమ్ యొక్క నిర్మాణం నేను మీకు చెప్తున్నాను. నేను అంచేత ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు, గురక పెడుతున్నాడు, కలలు కంటున్నాడు, అసలు వ్యక్తులే లేరంక. అక్కడ ప్లేన్స్ తయారవుతున్నాయి, ప్రతి ప్లేను ఇంకో ప్లేన్కి మధ్య ఏ విధమైనటువంటి సంబంధం లేదు. దీని వైబ్రేషన్స్ దీనివే, దీని వైబ్రేషన్స్ దీనివే, దీని వైబ్రేషన్స్ దీనివే, దీని వైబ్రేషన్స్ దీనివే, దీని వైబ్రేషన్స్ దీనివే. ఈ వైబ్రేషన్స్ అన్నిటినీ కూడా మన వేదాంత లిటరేచర్లో, మన భారతీయ సిద్ధాంతంలో భూతములు అంటాం. పృథ్వీ, ఆప, అగ్ని, వాయువు, ఆకాశము, ఇవే ఈ ప్లేన్స్కి మనం పెట్టుకున్నటువంటి పేర్లు. అవి ఆకాశిక్ ప్లేన్, ఎయిర్ గాలి. ఈ భౌతిక జగత్తులో మీకు గాలి వేస్తుందా లేదా అనేటటువంటి గాలి కాదు, ఈ గాలికి కారణమైనటువంటి గాలి. ప్రశ్నోపనిషత్తులో ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటాడు. దేని ద్వారా? చూపు యొక్క చూపు, శ్వాస యొక్క శ్వాస, మనస్సు యొక్క మనస్సు, కన్ను యొక్క కన్ను. ఆ ప్లేన్స్ గురించి చెప్తున్నాను నేను. ఈ ప్లేన్స్ ఎప్పుడైతే తయారయ్యాయో ఈ ఐదు భూతాలు తయారవుతాయి. ఈ ఐదు భూతాలు ఎవరి ద్వారా తయారయ్యాయి? ఫస్ట్ అవుట్ పోరింగ్, లేకపోతే థర్డ్ లోగాస్. ఈ పదాలు మీరు ఫ్రీగా అవుతే ఏ థియోసాఫికల్ బుక్ తీసినా మీకు అర్థం అవటం మొదలు పెడతాయి. థర్డ్ అవుట్ పోరింగ్, ఫస్ట్ అవుట్ పోరింగ్, లేకపోతే థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లోగాస్. మన భాషలో మనకి చాలా సులభంగా అర్థం అవటానికి రుద్రుడు అందాం. ఈ రుద్రుడికి ఇంకో పేరు కూడా మనం చెప్తాం, భూతనాథుడు, ద మాస్టర్ ఆఫ్ ది ప్లేన్స్. ఈ ఎలిమెంటల్ ఎసెన్స్, ఈ ఎలిమెంట్స్ యొక్క తలాలను తయారు చేసేటటువంటి శక్తి ప్రకృతిలోకి వచ్చింది. ఈ ఐదు తలాలు తయారయ్యాయి. ఏడు ఉన్నాయి, కానీ రెండింటి గురించి మనం మాట్లాడుకోవద్దు, మనకేం తెలియదు దాని గురించి. దీని గురించి చెప్పుకున్న తర్వాత, ఈ ఐదు తలాలు చెప్పుకున్న తర్వాత కొంచెం బ్రేక్ ఇద్దాం, గ్యాప్ ఇద్దాం. ఇచ్చంటే ఎంత చెప్పినా కూడా సహజ స్వభావం పోదు. కెమిస్ట్రీ లెక్చరర్గా ఒక సహజ స్వభావం ఉంది మాకు. కాశీలో ఒక సన్యాసి స్నానం చేస్తున్నాడు. ఒక తేలు కొట్టుకుపోతూ వస్తూ ఉంటే, అయ్యో పాపం తేలు కొట్టుకుపోతుంది కదా అని చెప్పి ఈయన గారు ఏం చేశారు, నీళ్ళ నుంచి ఆ తేలుని బయటికి తీశాడు. తేలు ఊరుకుంటుందా, వేసింది దెబ్బ. ఎంత సన్యాసి అయినా తేలు కొడితే మంటగా వదిలేశాడు. మళ్ళా తీశాడు, మళ్ళా కుట్టింది. చుట్టూరా చూస్తూ ఉన్నవాళ్ళు, నీకు బుద్ధి ఉందయ్యా, అది నేను కుడుతోంది కదా, ఎందుకు దాని కర్మాన్ని దాన్ని పోని అన్నాడు. అక్కడే వచ్చిందయ్యా గొడవ అంటాను, దాని సహజ స్వభావాన్ని అది వదులుకోనప్పుడు, చచ్చిపోతున్నాను నీళ్ళలో మునిగిపోయాను తెలిసి కూడా అది కుడుతున్నప్పుడు, మరి నేను మనిషిని కదా, నాలో దయ ఉండాలి కదా, మరి నా సహజ స్వభావాన్ని నేను ఎలా వదులుకోవాలి. అలాగే కెమిస్ట్రీ లెక్చరర్గా నా సహజ స్వభావాన్ని నేను వదులుకోలేను. క్వాంటమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం, అంటే మధ్యన వదిలేస్తూ ఉంటాం అన్నమాట, అలా విసురుతాం ఒక రాయి, మళ్ళా వదిలేసి మళ్ళా అంచేది, ఇక్కడ దీన్ని వదిలేస్తున్నా నేను. సహజ స్వభావం ఏం చేస్తాం, దీన్ని వదిలేసి మధ్యన కొన్ని కోట్ల 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 సంవత్సరాల గ్యాప్ వస్తుంది మనకి. కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత ఈ తలాలలో అనేక రకాలుగా పెర్మిటేషన్స్, కాంబినేషన్స్, అవంతా కూడా మీకు సీక్రెట్ డాక్ట్రిన్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బ్లావిట్స్కి. వీలున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దాని బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఎలిమెంటల్ ఎసెన్స్ అని, సెకండ్ ఎలిమెంటల్ ఎసెన్స్ అని, థర్డ్ ఎలిమెంటల్ ఎసెన్స్ అని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది, కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిన తర్వాత జరిగినటువంటి సంఘటన నేను మీకు చెప్పబోతున్నాను. మనస్సు రెండు భాగాలుగా మారింది, అరూప మనస్సు, స్వరూప మనస్సు. దీన్ని థియోసాఫికల్ లిటరేచర్లో హయ్యర్ మైండ్, లోవర్ మైండ్ అంటాం. దాని తర్వాత కామమయ తలము, స్థూల తలములో, ఈ స్థూల తలములో ఒక గ్లోబు తయారైంది. మధ్యన చాలా వదిలేశాను నేను మీకు. ఈ గ్లోబుని ఎర్త్ అంటాం మనం. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి భూమి తయారైంది. ఈ భూమి తయారైంది అంటే దీనికి ఇటువైపు ఇటువైపు కూడా ఇంకొక